ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తో ఈరోజు ఢిల్లీలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. తెలంగాణకు అదనపు ఐపీఎస్లను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలుకు ఈరోజుతో గడువు ముగుస్తుంది. ఐసీసీ పురుషుల T20 ప్రపంచకప్లో భాగంగా నిన్న కోల్కతాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిన్లాండ్ అధ్యకుడు అలెగ్జాండర్ స్టబ్ తో ఈరోజు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. చర్చల తర్వాత అనేక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. స్టబ్ గౌరవార్థం ప్రధానమంత్రి విందు ఏర్పాటు చేస్తారు. భారత్లో 4 రోజుల పర్యటన కోసం నిన్న న్యూఢిల్లీ చేరుకున్న స్టబ్ కు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ స్వాగతం పలికారు. ప్రస్తుత హోదాలో అధ్యకుడు స్టబ్ భారత్ కు రావడం ఇదే తొలిసారి. ఈరోజు రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును స్టబ్ కలవనున్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగే 11వ రైసినా డైలాగ్ 2026లో అధ్యకుడు స్టబ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇటీవల ఫిన్లాండ్ ప్రధానమంత్రి పెటెరి ఓర్పో ఏఐ ఇంపాక్ట్ సదస్సు కోసం భారతదేశం సందర్శించిన విషయం తెలిసిందే. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు కర్ణాటకలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా బెళగావి జిల్లాలో శ్రీ వీరభద్రేశ్వర ఆలయంలో రాజగోపురం కలశారోహణం, మహాకుంభాభిషేకం వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట పరిపాలన భద్రతా అవసరాలకు అనుగుణంగా తెలంగాణకు అదనపు ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులను కేటాయించాలని కోరారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్న జనాభా కారణంగా పెరుగుతున్న పరిపాలన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పరిణామాలతో రాష్టంలో మంజూరైన ఐపీఎస్ అధికారుల సంఖ్యను ప్రస్తుతం 83 నుంచి 105కు పెంచాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో మావోయిస్టుల లొంగుబాటు, వారి పునరావాసం గురించి ఇద్దరు నాయకులు చర్చించారు. గత 2 సంవత్సరాలుగా తెలంగాణలో పోలీసింగ్లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని అమిత్ షాకు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్టంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ది పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర హోంమంత్రిని కోరారు. ఛత్తీస్గఢ్లో 2 స్థానాలతో సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల దాఖలకు ఈరోజుతో గడువు ముగుస్తుంది. మార్చి 6వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు మార్చి 9వ తేదీ వరకు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఈ స్థానాలకు మార్చి 16వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లాతో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న భద్రతా పరిస్థితి, యుద్ద ప్రభావాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారి ఈ ప్రాంతంలో తాజా పరిణామాలు, ప్రాంతీయ అంతర్జాతీయ భద్రత గురించి చర్చించారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమాసియాలో యుద్దం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ పాలక యంత్రాంగానికి చెందిన టెహ్రాన్లో బసీజ్ అంతర్గత భద్రతా కమాండ్ కేంద్రాలపై ఇజ్రాయెల్ వరుస దాడులు నిర్వహించింది. ఇరాన్ అంతటా నియంత్రణ కొనసాగించేందుకు ఈ కమాండ్ కేంద్రాలు ఉపయోగిస్తున్నారని ఇజ్రాయెల్ రక్షణ దళం పేర్కొంది. వీటితో పాటు ఇరాన్ క్షిపణి లాంఛన్ ఇతర వ్యవస్థలపై ఇజ్రాయెల్ రక్షణ దళం దాడులు చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు ఇరాన్లో 1097 మంది పౌరులు మరణించినట్టుగా మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ తెలిపింది. మరోవైపు ఇరాన్ అత్యుత్తమ నాయకుడు ఖమేనీ సంతాప సభను వాయిదా వేసినట్టు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఎవరి ఎన్నికైనా వారిని లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్జ్ హెచ్చరించారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా 100 గంటల కంటే తక్కువ సమయంలోనే అమెరికా దాదాపుగా 2000 లక్ష్యాలపై 2000కు పైగా ముందుగుండు సామగ్రితో దాడులు చేసినట్టుగా తెలిపారు. ఇరాన్ అణుబాంబులు తయారు చేసినట్టు ఎలాంటి ఆధారం లేవని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రాఫెల్ తెలిపారు. ఇరాన్ వద్ద ఉన్న భారీ యురేనియం నిల్వలపై తనిఖీలు నిరాకరించడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఇక పశ్చిమాసియా గల్ఫ్ ప్రాంతాలను నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అదనంగా ఆ ప్రాంతంలో భారత రాయబారి కార్యాలయాలు భద్రతా చర్యలు, తరలింపు ప్రక్రియలు సమన్వయం చేసేందుకు 24 గంటలు అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాట్లను కూడా చేశాయి. శ్రీలంకలో గాలే తీరానికి 40 నాటికల మైళ్ల దూరంలో ఇరాన్ నావికాదళ నౌక IRIS డైనాపై జరిగిన సబ్మెరైన్ దాడిలో 101 మంది గల్లంతయ్యారు, 78 మంది గాయపడ్డారు. సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు నౌక నుంచి సమాధానం అందడంతో శ్రీలంక నౌకాదళం సహాయక చర్యలు చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమాసియాలో పరిస్థితికి అనుగుణంగా టొరంటో, ఫ్రాంక్ఫర్ట్, ప్యారిస్ లకు అదనపు విమానాలు నడిపేందుకు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ రోజు నుంచి నెల 11 వరకు ఢిల్లీ, టొరంటో మధ్య 3 అదనపు విమానాలు నడుపుతామని ఎయిర్ ఇండియా సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీ, ఫ్రాంక్ఫర్ట్ మధ్య 3 విమానాలు, ఢిల్లీ, ప్యారిస్ మధ్య 1 విమానం నడుపుతామని పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిస్థితి కారణంగా ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ తేదీలు మార్చుకునేందుకు ప్రయాణం రద్దు చేసుకున్న వారికి పూర్తి వాపసు ఎంపికను ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ నెల 10వ తేదీ వరకు పశ్చిమాసియా, యునైటెడ్ కింగ్డమ్, యూరప్కు వెళ్లే విమానాల్లో గత నెల 28న లేదా అంతకు ముందు చేసిన బుకింగ్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది. విమాన స్థితి తెలుసుకునేందుకు airindia.com లేదా ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ సెంటర్ను సంప్రదించాలని ఎయిర్ ఇండియా సూచించింది. తెలంగాణలో ఈరోజు జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 పరీక్షకు ఈరోజు సెట్ ఏ ప్రశ్నపత్రం ఎంపిక చేశారు. విద్యార్థులు గమనించగలరు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా హోలీ పండుగ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లో పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రధాన కేంద్రాల్లో హోలీ పండుగ శోభాయమానంగా సాగింది. ఈ వేడుకల్లో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్తో ప్రజలు కలిసి నృత్యం చేయగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డ్రమ్స్ వాయిస్తూ సాంప్రదాయ తీన్ మార్చ్ స్టెప్పులు వేస్తూ కనిపించారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ కార్యకర్తలు కలిసి వేడుకలు జరుపుకున్నారు. చంద్రగ్రహణ సమయాలు, తిథుల కారణంగా చాలా మంది ఉత్సవాలు రెండో రోజు కూడా చేసుకున్నారు. వేములవాడ రాజన్న సిరిసిల్ జిల్లాలో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్, ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యే పాలవై హరీష్ బాబుతో పాటు రాష్ట వ్యాప్తంగా ప్రముఖులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్లో దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పురోగతిని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి సమీక్షించారు. రాష్ట వ్యాప్తంగా స్వయం సహాయక బృందాలు బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. గ్రామీణ మహిళలకు జీవనోపాధి అవకాశాలు విస్తరించడం, ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలు పెంచడంపై చర్చలు జరిగాయి. ఏటా కనీసం 100,000 రూపాయలు సంపాదించే 6 కోట్ల లక్పతి దీదీలను తయారు చేసి జాతీయ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ల మధ్య పొత్తు కుదిరిందని కాంగ్రెస్ అధ్యకుడు కె సెల్వ పేరుతుంగే తెలిపారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ ఇది తమకు చాలా సంతోషకరమైన క్షణమన్నారు. డీఎంకే నుంచి తమకు 28 సీట్లు లభించాయని, దీనికి సహకరించిన జాతీయ రాష్ట నాయకులకి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో 1 సీటును కాంగ్రెస్ కేటాయించేందుకు డీఎంకే పార్టీ అంగీకరించిందన్నారు. నేపాల్ కొత్త పార్లమెంట్ ఎన్నుకునేందుకు ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. గత సెప్టెంబర్లో జరిగిన నిరసనలో 77 మంది పౌరులు మరణించగా ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది. 275 మంది సభ్యుల ప్రతినిధుల సభను ఎన్నుకునేందుకు నేపాల్ వ్యాప్తంగా 19 మిలియన్ల మంది తమ ఓటుకు వినియోగించుకున్నారన్నారు. వీరిలో 165 మంది అభ్యర్థులు ప్రత్యక్షంగా ఎన్నుకవుతారు. 110 మంది దామాస ప్రాతినిధ్యంతో ఎంపిక చేస్తారు. దశాబ్దాలుగా జాతీయ రాజకీయాలను ఆధిపత్యం చేస్తున్న నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ రేసులో ఉన్నాయి. సెంట్రిస్ట్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పోటీ ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఈ సాయంత్రం ముంబైలో వాంకడే స్టేడియంలో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 7 గంటలకు ప్రారంభమవుతుంది. నిన్న కోల్కతాలో ఈడెన్ గార్డెన్లో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి స్కోరు ఛేదించింది. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఈరోజు మ్యాచ్ గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. ఇక వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిన్లాండ్ అధ్యకుడు అలెగ్జాండర్ స్టబ్తో ఈరోజు ఢిల్లీలో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. తెలంగాణ రాష్ట్రానికి అదనపు ఐపీఎస్లను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలు ఈరోజుతో గడువు ముగుస్తుంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న కోల్కతాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.